మనకి వృత్తాంతాలు చిన్నవిగా ఉంటాయి, కానీ జీవితాన్ని ఎలా సుగమం చేసుకోవాలో, ఒక లక్ష్యం ఎలా పెట్టుకోవాలో, పెట్టుకుని జీవితంలో ఎలా పైకి రావాలో, లక్ష్యం పెట్టుకోవడం చాలా తేలికండి, లక్ష్యమునందు శుద్ధితో నడవడానికి చాలా కష్టం. దానికి ఇక్కడ కలేజ ఉండాలి, ఇక్కడ ధైర్యం ఉండాలి, దానికి చాలా పూనిక ఉండాలి. ఆ పూనిక మీకు లేదనుకోండి, తొట్టుబాటు వచ్చేస్తుంది, వైక్లభ్యం వచ్చేస్తుంది, ప్రతి చోట మీ అడుగు తడబడిపోతుంది. కారణం ఏంటి? ఇక్కడ లేదు, ఆ పూనిక లేదు. ఈ పూనికని నిలబెట్టుకోవడానికి నిరంతరము లోపల మథనం జరుగుతూ ఉండాలి. మీరు ఏ ఆశయాన్ని మనస్సులో పెట్టుకున్నారో ఆ ఆశయము నుంచి మీరు జారిపోకుండా మొక్కొక్కడుగు ఒక్కొక్కడుగు వేసుకుంటూ పైకి ఎక్కగలగాలి. అలా వెళ్ళిపోవాలంటే జారుడు మెట్ల మీద కాళ్ళు పడకుండా పట్టుకోవాలి. అలా పట్టుకోవాలంటే మీకు వచ్చిన అవకాశం మీ ఆశయాన్ని ఇంకా పెంచేదై ఉండాలి, జారిపోయేది కాకూడదు. అలా దిద్దుకోవాలి మనిషి జీవితాన్ని. అందుకే వాళ్ళు ఎంత గొప్ప కోరిక అడిగారో చూడండి, పల్వల సంహారం చేయి, మేము యజ్ఞయాగాదులు చేసుకుంటా అన్నారు. నాకు అనిపిస్తుంది, అసలు భాగవతం ఎవరు వినాలండి? యువకులు వినాలి, యువతులు వినాలి. అంటే మీరు వినడం తప్పని నేను అంటలేదు. వింటే ఓహో, జీవితం అంటే ఇలా ఉండాలా, జీవితం అంటే ఇలా చెయ్యాలా అనిపిస్తుంది. మీరు మహాత్మా గాంధీ గారు చూడండి, 1920 సంవత్సరంలో సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభం చేశాడు. ఆయన చేసి 1942 క్విట్ ఇండియా ఉద్యమం దగ్గరికి వచ్చేటప్పటికీ మహాత్మా గాంధీ ఏది చెప్తే అది చేసేయడమే తెలుసు భారతీయులకి. ఆ స్థితికి వచ్చేసాడు ఆయన. ఆ స్థితికి వచ్చేసిన తరువాత 1942 క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతుంటే 1942 ఇండియాకి స్వాతంత్రం వచ్చి వేయవచ్చు. ఆ స్థితిలో జరిగింది ఉద్యమం. అప్పుడు యథార్థంగా బ్రిటిష్ ప్రభుత్వం గజగజలాడిపోయింది. ఈ స్థితిలో ఉపసంహారం చేసేసాడు ఆయన ఉద్యమాన్ని. ఆపేస్తున్నాను ఉద్యమాన్ని. ఎందుకు ఆపేస్తున్నారని అడిగారు. నా ఉద్యమమునకు ఊపిరి ఏది? సత్యము, అహింస. ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించడం నాకు తెలుసు. కానీ ఇవాళ ఒక బ్రిటిష్ సైనికుణ్ణి చౌరీ చౌరా అనబడేటటువంటి ప్రాంతంలో పట్టుకుని ఒక స్తంభానికి కట్టి సజీవంగా కాల్చారు భారతీయులు. నా సిద్ధాంతమే తప్పిపోయిన నాడు దాని ఫలితము నాకు వచ్చినా నాకు అక్కర్లేదు, ఆపేస్తున్నాను ఉద్యమం అన్నాడు. 1947 స్వాతంత్రం వచ్చింది. 5 ఏళ్ళు స్వాతంత్రాన్ని వాయిదా వేయడానికైనా ఒప్పుకున్నాడు, కానీ సిద్ధాంత త్యాగానికైనా ఒప్పుకోలేదు. అందుకే ఆయన మహాత్ముడయ్యాడు. చచ్చిపోయే ముందు తుపాకీ గుండు పెట్టి కొట్టుంటే హే రామ్ అనగలిగాడు. అది సంస్కార బలం అంటే. అటువంటి బలం ఇక్కడ ఏర్పడాలంటే మనుష్య జన్మలో ఎంత సాధన ఉండాలో, ఒక రామకృష్ణావధానులు గారిలా బతకాలంటే దానికి ఎంత పూనికుండాలో, తాను ఎలా పైకి కనపడుతున్నాడో లోపల అలా ఉండడానికి ఎంత పరిశ్రమ చేయవలసి ఉంటుందో, ఎన్నింటిని దాటవలసి ఉంటుందో, కోరిక కోరేటప్పుడు మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుందో అషిధారా వ్రతం చూపిస్తుంది భాగవతం. అందుకే పిల్లలకి ఒక లక్ష్యం ఉండాలి జీవితంలో. నేను ఈ లక్ష్యమును పెట్టుకుంటున్నాను, నాకు ఈ సిద్ధాంతములను నేను విడిచిపెట్టాను, ఒక్క సిద్ధాంతం నాకు ఉండాలి. నాకు ఎవరో పిల్లవాడు ఉత్తరం రాశాడు భాగవతం చెప్తున్నప్పుడు, నేను ఆశ్చర్యపోయిన ఇంటికి వెళ్ళి ఆ ఉత్తరం చదివితే ఆ పిల్లాడు రాశాడు, మీరు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నారట, ఉద్యోగం చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్లో మీరేమో భాగవతం రామాయణం చెప్తున్నారు, మీకు చెప్పవలసిన అవసరం లేదు కదా, మీరు హాయిగా పడుకోవచ్చు, కానీ మీరేదో చెప్తున్నారు, ఎంతమంది విన్నారని మీరేం చూడటం లేదు, చెప్పుకోవడం ప్రయోజనంగా చెప్పుకుంటున్నారు అని విన్నాను. దాని నిజం అబద్ధం మీకు తెలియాలి. కానీ నేను కూడా జీవితంలో ఒక పని చెయ్యాలనుకుంటున్నాను. నేను రేపు పొద్దున్న ఇంజనీరింగు ఎంటెక్ అయిపోయిన తర్వాత, నేను ఒక పెద్ద ఆఫీసర్ని అయిపోయిన తర్వాత నాకు నేనుగా ఒక గోల్ పెట్టుకున్నాను. ఈ దేశంలో పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలనుకుని చదువుకోలేకుండా ఉండిపోయినటువంటి నిరుపేద కుటుంబాల్లో ఉన్నటువంటి ఒక 4-5గురినైనా ఎంచుకుని వాళ్ళకి కావలసిన విద్యా సౌకర్యం ఇప్పించి వాళ్ళు పెద్ద అధికారులయ్యేట్టు నా జీవితంలో నా ఆర్జనలో కొంత వినియోగిస్తాను. నేను ప్రతిజ్ఞ చేశాను, నేను ఆదర్శాన్ని తీసుకున్నాను అని ఉత్తరం రాశాడు. నేను ఎంత సంతోషపడిపోయాను ఆ ఉత్తరం చదివి నా దొరగారికి చూపించాను. దొరగారి ఉత్తరం చదవడం, దొరగారు ఎంత సంతోషపడిపోయాను. కాబట్టి ఒక లక్ష్యము జీవితమునందు ఉండాలి. ఆ లక్ష్య సాధనకు మీ కోరిక తోడ్పడాలి. ఇది వృత్తాంతం. అంతేగాని భాగవతం అంటే ఏదో హ్యాచ్ ప్యాచ్ కింద ఆ బలరాముడు అడిగాడు, ఆ పల్వలుణ్ణి చంపేయన్నారు, ఆ పల్వలుణ్ణి చంపించాడు. అదే పల్వలుణ్ణి చంపేయి అంటే మీరు జాగ్రత్తగా గమనించాలి, ఎక్కడుంటాడని బలరాముడు అడిగాడు, ఏం చేస్తాడని అడిగాడు. మేము యజ్ఞం చేస్తే పాడు చేస్తాడన్నారు, నువ్వు యజ్ఞం చేయి నేను చంపుతానన్నాడు. ఎందుకన్నాడా మాట? గభాన్ల ఇంతకు ముందు ఒకసారి తొందరపడి చంపేశాడు సూతుణ్ణి. వీళ్ళు చెప్పారని చంపేసిన తర్వాత అలా అన్నాం కానండి అంటే, అంటే దిద్దుబాట అన్నది ఎలా ఉంటుందో చూడండి. పల్వలుడు రాక్షసుడైతే చంపేస్తాను, మీరు యజ్ఞం చెయ్యండి, వాణ్ణి వచ్చి మలమూత్రములు వేయమనండి, చంపుతాను. మీ యజ్ఞం మీరు చేసుకోండి అయితే మొదలెట్టండి, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. వాళ్ళు యజ్ఞం మొదలెట్టారు. వాళ్ళు చూ అంటే మా మా నమ్మవా అని వాళ్ళు అనలేదు. చాలు మనం యజ్ఞం చేస్తాం, వాడు పాడు చేస్తే చేస్తాడు, లేకపోతే వాడు ఎందుకు చావాలి? నిజంగా ఏమి జీవితాలండి అవి, ఎటువంటి మానసిక దృక్కోణములండి, వాటిల్లోంచి మన జీవితానికి దిద్దుబాటు నేర్చుకోవాలి. లేక లేనినాడు ఇంక ఎవరు మార్చగలరు? భాగవతం లాంటిది వ్యాసుడు ఒక పోతనగారి ఆఖ్యానములను చూసైనా మనం మార్చుకోకపోతే ఇంక దేని వలన మారుతుంది మనస్సు? కాబట్టి వాళ్ళు యజ్ఞం చేయడం మొదలెట్టారు. వాళ్ళు ఏం పల్వరుడికి కబురు చేయండి, వాడికి వినపడేటట్టు బాగా గట్టిగా చదవండి, లేకపోతే మళ్ళీ బలరాముడు వెళ్ళిపోతే వాడు చావడం అనలేదు. వాళ్ళు వాడు వచ్చి తప్పు చేస్తే చస్తాడు అని వాళ్ళు యజ్ఞం వాళ్ళు చేసుకుంటున్నారు. వాడు వచ్చాడు, వచ్చి మలమూత్రములు వేయడం మొదలుపెట్టాడు. బలరాముడు చూశాడు, వెంటనే వీడిని చంపడానికి పెద్ద అల్లరేమిట్రా అన్నాడు. ఎడం చేతిలో నాగలి తీసి వాడి తలకాయకేసి కిందకి లాగాడు. కుడి చేతితో రాకలు వచ్చుకుని తల మీద దెబ్బ కొట్టాడు. కొబ్బరికాయ బయలిపోయినట్టు టక్కన చచ్చి పోయాడు. ఎందువల్ల? కానీ మీకు ఈ లీల నేను ఇలాగే చెప్పాను అనుకోండి, అందులో మీరు పొందవలసిన, అంటే మీరు మహాత్ములు మీరు గ్రహించేయగలరు అనుకోండి, నేను ఇంకా చాలా గ్రహించుంటారు, నేనే తక్కువ అర్థం చేసుకున్నాను. కానీ ఎప్పుడు చంపాడు చూడండి, ఇందాక చంపడానికి ఇప్పుడు చంపడానికి ఎంత తేడా ఉంది బలరాముడి దగ్గర. కానీ ఎప్పుడూ ఋషులు మాత్రం అలాగే ఉన్నారు, సూతుడు మాత్రం అలాగే ఉన్నారు. చచ్చి బతికిన సూతుడు నన్ను చంపేసేట మీరేనా అని మాట అన్నట్టుగా పురాణాల్లో లేదు. సూతుడంటే అంతే, బ్రహ్మజ్ఞానముతో అలా ఉండేవాడు. కాబట్టి ఆయనకి శత్రుత్వం ఉందా? లేదు. ఆయన అగ్నిహోత్రంలో ఆయన ఉండిపోయాడు, తమ జీవితాల్ని ఋషులు ఉద్ధరించుకున్నారు, పల్వలుడు సంహరింపబడ్డాడు, బలరాముడు ఆనందాన్ని పొందాడు. ఇప్పుడు అన్నాడు బలరాముడు, పల్వలుణ్ణి చంపేశాను, మీరు యజ్ఞయాగాది క్రతువులు చేసుకుంటారు, కానీ ఇంకా నీ చేసిన పొరపాటు నన్ను వేధిస్తోంది. మీరు నాకు ఇంకా ఏమైనా చెప్పండి, నేను ఇతపూర్వం నేను చేసిన పాపము పోవడానికి ఈ పనులు చేశాను. అసలు ఇటువంటి పాపము నాలో ఉంటే కదా దుర్మార్గపు ఆలోచనలు వస్తున్నాయి, అందుకని నేను కొంత పుణ్యబలాన్ని చెమకూర్చుకోవాలనుకుంటున్నాను. నేను కొన్నాళ్ళు ఏ మంచి పనులు చేస్తే నా మనస్సుకి ఈ వ్యగ్రత ఉండదో నాకు అటువంటి మంచి పనులు ఏమైనా చెప్పండి అని అడిగాడు. 12 నెలలు ఇంటి ముఖానికి వెళ్లకుండా దేశమంతా తిరిగి పుణ్యతీర్థాలన్నిటిలో స్నానం చేయి, నీ మనస్సు ప్రశాంతత పొంది పుణ్యమును పొంది సత్వగుణాన్ని పొందుతావు. సత్వగుణాన్ని పొందడం అంటే బలరాముడికి లేదా అని కాదు, మనస్సునందు పాపపుటాలోచన అహంకారము పైకి రావు, వినయంతో నిలబడగలుగుతావు బలరామా, తీర్థములయందు స్నానం చేయి అన్నారు. అంటే అప్పుడు బయలుదేరి స్నానానికి వెళ్ళాడు, వెళ్ళి తీర్థములన్నిటా స్నానం చేశాడు. మీరు చూడండి ఇవాళ మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, స్నానానికి వెడతాం, వాడు వెంకటాచలంలో దిగుతాడు, వాడు వెంకటాచలంలో దిగిన దగ్గర నుంచి వాడు ఆలోచన దేని మీదంటే, భీమాసులో టిఫిన్ బాగుంటుందా లేకపోతే అర్జునాసులో టిఫిన్ బాగుంటుందా. అన్నమాచార్యుల వారికి అదిగో అల్లదిగో శ్రీహరివాసము కనపడింది, నీకంత కనపడకపోతే పోను వచ్చిన నష్టమేం లేదు. కానీ వీడి ప్రయత్నం అంతా ఎంత అమ్మయ్య ఏడుకొండ, మీరు అంత వరకెందుకండి, నేను ఒక్క మాట అన్నానని మీరు మరోలా అనుకోవద్దు, నన్ను క్షమించండి, నేను ఇంత కఠినమైన మాట వాడేశానని. వెంకటాచల క్షేత్రంలో చెప్పులేసుకోకుండా తిరిగేటటువంటి వాళ్ళు ఇవాళ ఎంతమంది ఉన్నారు పక్కన పెట్టేయండి. జీవితంలో వెంకటాచల క్షేత్రంలో నువ్వు అడుగు పెట్టావు, కనీసం తిరుపతి పట్టణంలోకి అడుగు పెట్టగానే ఆ తిరుపతి పట్టణంలో రామానుజాచార్యుల వారు తిరిగారు, తిరుమల నంబి తిరిగారు, అన్నమాచార్యుల వారు తిరిగారు, ఎందరో మహాపురుషులందరూ తిరిగినటువంటి ప్రాంతం అక్కడ నువ్వు తిరుగుతున్నావు, కనీసం చెప్పులు వేసుకోకుండా తిరగలేనంత చెప్పుల మోజు పెంచుకున్న చెప్పుని అని ఒక్కసారి చెప్పులు ఇప్పి తిరుపతి గడ్డ కళ్ళకద్దుకోవడం కూడా తెలియని సంస్కృతిలో మనం ఇవ్వాలి ఉంటే పుణ్యం వచ్చేయి, పుణ్యం వచ్చేయి అంటే ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? రైలు దిగిన వాళ్ళలో ఎంతమంది తిరుపతిలో దిగగానే ఒక్కసారి చెప్పులు ఇప్పి ఇంత మహాక్షేత్రంలోకి నేను వచ్చానని ఒక్కసారి కళ్ళకద్దుకుని నమస్కరించి తప్పక చెప్పులు వేసుకుంటున్నానని మళ్ళీ చెప్పులు వేసుకుంటారో నాకు చూపించండి. యద్భావం తత్భవతి, ఇక్కడ ఉంటే కదా ముందు అసలు అది చేసేది. మీరు ఒక్కసారి తిరుపతి రైల్వే స్టేషన్ ముందు నిలబడి అలా చూడండి, ట్రైన్స్ వచ్చినప్పుడు చాలా క్యాజువల్గా యాజ్ దో అచ్చనానంతర దర్శనం టికెట్ ఉంది కాబట్టి, కాటేజీ బుక్ అయిపోయింది కాబట్టి, ఎవడి కోసం దర్శనం ఇవ్వడు వెంకటేశ్వర స్వామి? ఇస్తాడు, 100 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం, ఇచ్చి తీరుతాడు దర్శనం. 100 ఇచ్చిన వాడెవరు? ఈ ఆలోచన ఉండదు. ఇలా టెంపరితనంతో బయలుదేరి, టెంపరితనంతో తిరుమల వెడుతూ అనేకాలు పోగొట్టుకుని బుద్ధులు తెచ్చుకున్న కుటుంబాలు ఎన్నో నాకు తెలుసు. కాబట్టి ఈశ్వరుడి విషయంలో ఎక్కడ మనకి నిబద్ధత ఉన్నది? ఆ నిబద్ధత అవసరం. ఓ పుష్కరిణిలో స్నానం చేయరా అన్నాం అనుకోండి, స్వామి పుష్కరిణిలో నీళ్ళండి, ఏదో వాసన అంటాడు. వీడు చేసేసే స్నానాలన్నీ చాలా గొప్ప స్నానాలలాగా, అయ్యో ఇది స్వామి పుష్కరిణి, నా జీవితంలో ఇన్నాళ్ళకి నేను ఇందులో స్నానం చేస్తున్నాను అన్నాడు. మీరు నదిలో స్నానం చేయమన్నారు అనుకోండి, మీరు కాశీ అన్నారనుకోండి, అబ్బా ఏమి కాశీ అండి అనడు. కాశీ అంతా వాటర్ పొల్యూషన్ అయిపోయిందండి అంటాడు. ఇప్పుడు అమ్మ బాబోయ్ అసలు నిజంగా ఆ ఉచ్చారణే వీడు లండన్లో పుట్టినట్టుంటుంది. గోదావరి ఎక్స్ప్రెస్ అంటాడు, గోదావరి ఎక్స్ప్రెస్ అంటవాడు అసలు. సరే ఎనీవే నాకెందుకులేండి, ఇప్పుడు దాంట్లోకి వెడితే మళ్ళీ చాలా నేను వ్యగ్రతను పొందుతాను, మళ్ళీ లేని పొంది నేను బలరాముళ్ళ, నేనేం చేయాలి నేనేం చేయాలి ఎందుకు వచ్చింది. కాబట్టి దాన్ని అక్కడికి వదిలేస్తేనే హాయిగా ప్రశాంతంగా ఉంటుంది మనస్సు. అంటే ఒక్కొక్కరిని చూస్తుంటే, ఒక్కొక్కరి ప్రవర్తన చూస్తుంటే, హోటల్కి వెళ్ళడం తప్పని నేను అంటలేదు, నేను వెళ్తాను, కానీ ఆ ఒక మన్నన ఒక మర్యాద ఉండాలి కదా. ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు అసలు కనుమరుగైపోతున్నాయి, ఏమిటో ఎక్కడికి వెళ్ళినా రాక్షస ప్రవృత్తే తప్ప ఏమిటా ఇలాగైపోయింది ప్రపంచం అసలు ఇంత అసహ్యంగా. నేనండి మీకు ఇలా సభాముఖంగా నేను చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ నా కడుపు మండిపోయిన సంఘటన ఒకటి మీకు చెప్తాను, మీరు అవధరించండి. నేను తప్పు మాట్లాడానేమో మీరు చెప్పండి, ఒకవేళ నేను తప్పు మాట్లాడుంటే మీరు నన్ను ఈ సభలోనే చెప్పండి, కోటేశ్వరరావు మీ అభిప్రాయం తప్పని. నేను కాశీ వెళ్ళాను. కాశీ వెళ్ళి ఎందరో ఆడవాళ్ళు స్నానం చేస్తుంటారు, అక్కడ పడవలు తోలేవాళ్ళు ఎవరో కాదు మనవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి, ఫారినర్స్ సిగరెట్ కాల్చుకుంటూ ఎడం చేత్తో ఈ చేతిలో వీడియో కెమెరా పట్టుకుని ఈ ఘాట్స్లో స్నానం చేసేటటువంటి వాళ్ళకి అభిముఖంగా పడవలు పెడతారు. వాళ్ళు ఇచ్చే కక్కుర్తి రూకల కోసం పడవలు పెడితే వాళ్ళు ఇలా సిగరెట్ కాలుస్తూ నిక్కర్లు వేసుకుని ఫారినర్స్ మన ఆడవాళ్ళు స్నానం చేసి లేచి నమస్కారం చేస్తుంటే వీళ్ళని వీడియో తీసుకుంటుంటారు. పరమ పవిత్ర భావనతో మీరు కాశీలో మునిగి స్నానం చేసి ఒడ్డుకొచ్చి బట్టలు మార్చుకుంటూ స్నానం చేసి లేస్తున్నటువంటి ఆడదాన్ని ఫారినర్స్ వీడియో తీస్తున్నప్పుడు అలా తీయకూడదని చెప్పగలిగిన పౌరుషం ఉన్న యంత్రాంగము చచ్చిపోయిందా ఈ దేశానికి? ఎంత దారుణం అండి, ఏమిటి ఈ దేశపు స్థితి, ఏమిటి పుణ్యక్షేత్రాల్లో ఇవాళ ఉన్న స్థితి, దేనికోసం ఉంది మిగిలిన యంత్రాంగాలన్నీ ఉన్నాయి? అదేమిట్రా నీకు డబ్బు లేకపోతే మేమిస్తాం తప్ప నువ్వు చేసిన ఈ పని ఏమిటి? నువ్వు వీడియో తీయడం ఏంటి? ఆడవాళ్ళు స్నానం చేస్తే గంగానదిలో వాళ్ళని నువ్వు పడవెక్కించి తీసుకురావడం ఏంటి, వాళ్ళని ఎదురుకుండా నిలబెట్టడం ఏంటి అని అడిగిన వాడు లేడు. సర్దుకుపోతారంటే పోనిద్రో ఏం చేస్తాం మనం ఇక్కడికి వచ్చి స్నానం చేయడం తప్ప మనం ఏం చేస్తామని. ఎందరు తల్లులు అలా తడిసిపోయిన బట్టలతో బట్టలు మార్చుకుంటూ వాళ్ళ వీడియో కెమెరాల్లో ఉన్నారో మనకు తెలియదు. నేను అబద్ధం చెప్పానని మీరు అనుకుంటే మీరు కాశీ వెళ్ళినప్పుడు చూడండి, కోటేశ్వరరావు అబద్ధం చెప్పారేమో. ఇవి జాతి సంస్కృతికి చీడపురుగులు కావండి. యుద్ధం చెయ్యవలసి వస్తే దీని మీద యుద్ధం చెయ్యాలి, దీని మీద పెద్దలు ఉత్తరాలు రాయాలి, దీని మీద పెద్దల్ని నిలదీయాలి, దీన్ని మీరు ఎందుకు మార్చారని అడగాలి. ఈ మార్పు లేనప్పుడు, ఈ మార్పు కోరుకోనప్పుడు యాంత్రికంగా మనం ప్రవర్తిస్తే మన సంస్కృతి మన సంప్రదాయాలు ఎలా నిలబడతాయి? కాబట్టి మీరెవరేమనలేదు కాబట్టి నా అభిప్రాయం తప్పు కాదని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆనాడు బలరాముడు, నేను ఇందాక ఒకసారి బ్రేక్ వేద్దాం అనుకున్నాను అలా వెళ్ళిపోతుందని, కాబట్టి బ్రేక్ కాదు ఇంజిన్ ఆపేశాను. కాబట్టి ఆ పల్వలుడి కొడుకైనటువంటి ఇల్వలుణ్ణి గగనమునంచిరించు సురకంఠకు కంఠము చేతి నాగతం తగిలిచి రోకలెత్తి బెడిదంబడరన్నడు లెత్తి ముత్తినన్ భుగభుగనెత్తురొల్క ఇలా బొరగిలంబడి వజ్రధారచే తెగి ధరకూలు భూరి జగతీధరమున్ బురిడింప పెట్టుగాం. ఆ రోకలతో ఒక్క దెబ్బ కొట్టే నిత్తురు బుగబుగ బుగబుగ కక్కుకుంటూ ఆ పల్వలుడు మరణించాడు. తదనంతరము ఏం చెయ్యాలంటే తీర్థముల యందు స్నానం చెయ్యమంటే ఆ మనస్సు శాంతిని పొందడానికి 12 నెలలు భారతదేశమంతటా పర్యటించి తీర్థముల యందు స్నానం చేశాడు బలరాముడు. మనం ఎందుకు వెళ్ళాలో, తీర్థాలకు ఎందుకు స్నానం చేస్తామో, ఎటువంటి మనశ్శాంతి పొందాలో మహానుభావులు చిన్నదైనా సరే ఇంత పరమ పవిత్రమైనటువంటి ఈ ఆఖ్యానమునందు పొందుపరచారు. నేను మీకు చాలా చెప్పేద్దాం ఇవాళ అనుకున్నాను, నాకు ఆశ ఎక్కువ పీకస్ అన్నాం, అందుకని నేను ఇవాళ ఇంకొక విషయాన్ని మాత్రమే ప్రస్తావన చేసి వాటి ప్రసంగాన్ని పూర్తి చేస్తాను. ఇదొకటి మనం జీవితంలో చాలా జాగ్రత్తగా తెలుసుకోవలసినటువంటి సత్యం. ఆ పోతనగారు అంటారు, భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ అంటే అది వ్యాసుడి మాట అనుకోండి, నాకు పోతనగారి మాట 10 మాటలు ఎత్తడం సంతోషం. ఎందుకంటే బోర్డు అలా పెట్టాం, నేను పోతనగారి భాగవతం గురించి ప్రస్తావన చేస్తున్నాను కాబట్టి అలాంటి అన్నది వ్యాసుడి మాటే, వారు ఆంధ్రీకరించారు. పోతనగారి మాటకి వ్యాసుల వారి మాటకి తేడా ఏం లేదు. కనుక ఆ పోతనగారు అన్నారు, ప్రపంచమునందుండేటటువంటి మనుష్యులు 2 రకాలుగా ఉంటారు అన్నారు. నాకు నిజంగా భాగవతం చదువుతున్నప్పుడు ఈ వాక్యం ఒకటి, నిన్న నేను ఇక్కడ ఆ గోవింద పట్టాభిషేకంలో ఉన్నాను కానీ నాకు ఒక వాక్యం ఒకటి అలా రాత్రి పడుకున్నా కూడా నన్ను మధిస్తూనే ఉంది. ఈ ఒక్క వాక్యము మనుష్య జన్మ బాగు చేసుకోవడానికి చాలదా భాగవతంలో అని. సరే ఆ వాక్యం ఏమిటి అన్నది ఎప్పుడైనా ఓ సందర్భంలో చెప్తాను మీకు, బహుశా రేపే చెప్పచ్చు అవకాశం ఉంటే. కాబట్టి ఆ పోతనగారు అంటారు, 2 వర్గములుగా ఉంటారు మనుష్యులు. ఒకటి కోరికలు కోరుతారు. కోరికలు కోరడం తప్పు అని పరమేశ్వరుడు కూడా చెప్పలేదు. ఎందుచేత అంటే తండ్రిని కాకపోతే కొడుకు ఎవరిని అడుగుతాడు చెప్పండి. తండ్రి కొడుకు పుట్టి నాన్నగారండి నాన్నగారండి మీ చెయ్యి పట్టుకుని నడుస్తానండి అన్నారు అనుకోండి, చీ దుర్మార్గుడా అంటాడా? అనడు. అది సహజమైన కోరిక. నాన్నగారండి మీతో స్కూటర్ మీద వస్తానంటాడు, నాన్నగారండి నాన్నగారండి నేను సభకు వస్తానంటాడు. వాడు రావచ్చా రాకూడదా వేరే విషయం, వాడు అన్నింటికీ వచ్చేస్తాను వచ్చేస్తాను వచ్చేస్తానంటాడు. ఎవరిని అడగాలి కోరిక? తండ్రిని అడగాలి. అందుకే ఆయన కూడా ఒక మాట అన్నాడు, ఆర్తి జిజ్ఞాసురర్థార్థి అన్నాడు భగవద్గీతలో. నన్ను కాకపోతే ఎవరు అడుగుతారయ్యా, పిల్లలు నన్ను కోరికలు కోరచ్చు నేనేం అనుకోను అన్నాడు. కానీ మనుష్యులు తమ నడువడి చేత 2గా అయిపోతారు. ఎవరో తెలుసా అండి, ఒకరు ఈశ్వరుణ్ణి కొన్ని కోరికలు కోరుతారు. ఆ కోరికలు కోరిన తర్వాత వాళ్ళు ఒక స్థితికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ కోరికలతో ఒక స్థితికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏవి పొందారో వాటిని ఒక్కొక్కదాన్ని పోగొట్టుకుంటుంటారు. మీరు దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి జీవితానికి సమన్వయం చేసుకునేటప్పుడు. ఇది కూడా ఈశ్వరానుగ్రహమే అని మనిషి అంగీకరించడానికి ఇష్టపడడు. అలా ఎవడి ఇష్టపడుతున్నాడో వాడు అనుగ్రహాన్ని పొంది మోక్షాన్ని పొందుతున్నాడు అన్నాడు నారాయణుడు. 2వ వాళ్ళెవరు అంటే కోరికలు కోరుకుంటారు. కోరుకుని నేను ఇచ్చినటువంటి కోరికలు అంటే నేనే వేరొక రూపముతో కోరిక తీర్చిన తరువాత ఆ కోరిక నేను ఇచ్చానగానే నన్నే మర్చిపోతారు వాళ్ళు. ఫస్ట్ ముందు మర్చిపోయేది ఎవరినంటే నన్నే, లేకపోతే ఆ కోరికతో ఎవరి మీదకి వస్తారంటే నా మీదకే వస్తారు. ఇలా ఉంటారు 2వ రకం వాళ్ళు. కాబట్టి ఇది ఒక రకం, ఇది ఒక రకం. ఈ 2 రకాలుగా మనుష్యులు ఉంటారు. మీరు చూడండి, ఒక 70 ఏళ్ళు వచ్చేసాయి అనుకోండి ఒక వ్యక్తికి, పళ్ళు ఊడిపోయాయి అనుకోండి, శరీరం ముడతలు పడిపోయింది అనుకోండి, శరీరం అంతా జర్జరీభూతం అయిపోయింది, కొంచెం మనసులో కూర్చున్నాడు అనుకోండి, కాసేపు దగ్గు వచ్చేసింది అనుకోండి, లేకపోతే ఇక్కడి నుంచి అక్కడ వరకు నడిస్తే మోకాళ్ళు నొప్పులు వచ్చేసాయి అనుకోండి, నొప్పులు వచ్చేస్తే మరి రాదేమిటండి అన్నాడు అనుకోండి. అదేమిటండి మీకు పాపం మోకాళ్ళు నొప్పులా, అదేంటి లేకపోతే దగ్గు వచ్చేస్తుందా, మీ శరీరం ఏమిటండి అలా ముడతలు పడిపోయిందండి అన్నాం అనుకోండి, ఆయన ఒక నవ్వు నవ్వి, ఏమిటో ఎంత అనుకుంటున్నావు నాకు వయస్సు 70 ఏళ్ళు, మోకాళ్ళు నొప్పులు రావు, శరీరం ముడతలు పడదు, పడుతుంది 70 ఏళ్ళు, నీకు 70 ఏళ్ళు వస్తే నువ్వు అలాగే ఉంటావా, అది సహజం అన్నాడు అనుకోండి, ఆయనకి ఈశ్వరానుగ్రహం ఉందని గుర్తు. ఎందుకంటే ఆయన ఒక సత్యాన్ని అంగీకరిస్తున్నాడు. పుట్టించిన వాడెవడో, పెంచిన వాడెవడో, యవ్వనం ఇచ్చిన వాడెవడో, ఆ రోజును నువ్వు ఏం తిన్నా జీర్ణం చేసిన వాడెవడో, ఏం చేసినా ఓపిక ఉంచిన వాడెవడో, వాడు క్రమంగా తీసేస్తున్నాడు కాబట్టి ఇది డొల్లకుండా అవుతోంది. అలా అవడం ప్రకృతిలో పరిణామం అంతే తప్ప ఎప్పుడు యవ్వనంలో ఉండదు, ఇది మారుతుంది అని అంగీకరించిన వాడొకడున్నాడు. వాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి జారిపోతుంటే జారిపోయే వాటిని వదిలేస్తూ దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకుంటూ ఉంటాడు. అలా పట్టుకుంటున్న వాడు ఎవడున్నాడో వాడు ఎక్కుతున్నాడు. మీకు నేను దాన్ని ఒక ఉదాహరణ చెప్తే మీరు చాలా తేలిగ్గా పట్టుకుంటారు. మీరు తాటి చెట్టు ఎక్కేవాడిని చూడండి, ముందు 2 కాళ్ళకి వాడికి వాడే కట్టేసుకుంటాడు, కట్టేసుకుని నడుముకిని కొబ్బరి చెట్టుకి తాటి చెట్టుకి కలిపి ఓ కట్టేసేసుకుంటాడు. చాలా గమ్మత్తుగా ఉంటుంది. ముందు ఏం చేస్తాడంటే 2 కాళ్ళతోనూ తాటి చెట్టుని బాగా అదిమి పట్టి నడుంకి కట్టుకున్న కట్టు మీద వాల్తాడు.
వాలి ఇప్పుడు ఈ కాళ్ళకున్న కట్టుతో తాటి చెట్టుని గట్టిగా పట్టుకుని కొద్దిగా వదులు చేసి కట్టు పైకెత్తుతాడు. ఎత్తి ఇప్పుడు ఈ కట్టుని గట్టిగా బిగించి వెనక్కి వాలి ఈ రెండు కాళ్ళు పైకెత్తుతాడు. వాడు ఎప్పుడు వదలాలో దాన్ని వదులుతుంటాడు, దేన్ని పట్టాలో దాన్ని పడుతుంటాడు. ఈ పట్టు వదులు పట్టు వదులులో వాడు తాటి చెట్టు మవ్వకెళ్ళిపోతాడు. వాడు ఆ వదలడం తెలియలేదు అనుకోండి, వాడు కనబడిపోతాడు. వాడు ఎప్పుడు పట్టుకోవాలో దాన్ని పట్టుకోవాలి, దేన్ని వదులుకోవాలో దాన్ని వదులుకోవాలి. అలా వదులుకున్నవాడే పైకెక్కుతాడు. అలా కాకుండా ఇందాక నడుము మీద ఇలాగే పెట్టాను కదా, ఇప్పుడు ఇలా పైకెత్తితే మాత్రం ఏమవుతుందని నడుము ముందుకు తీసేసి ఇలా అన్నాడు అనుకోండి, అనేసి కాళ్ళు కూడా వదిలేశాడు అనుకోండి, వాడు కళ్ళు తెరిచేటప్పటికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంటాడు. ఎప్పుడేది పట్టుకోవాలో అది పట్టుకోవాలి, ఎప్పుడేది వదిలేయాలో అది వదిలేయాలి. ఆ ఇంకా ఏమిటి, 70 ఏళ్ళు వచ్చాయి, ఎన్ని తిన్నాను ఊరగాయలు, ఎన్ని తిన్నాను కొత్త ఆవకాయలు, బోల్డ్ అని తిన్నాను, మీకు మీరేం తిన్నారు, ఎన్ని తిన్నానో ఎన్ని పళ్ళు తిన్నానో. భాగవతం చెప్తే రోజు ప్లాస్టిక్ కవర్ల నిండా పళ్ళు వచ్చాయి, మీరేం తిన్నారు, మీ మొహం నేను తిన్నాను రా అని మన వాళ్ళకి చెప్పాలి. చెప్పి ఇప్పుడు ఈ శరీరం తిందో, ఇది ఇప్పుడు జీర్ణం చేసుకోలేకపోతాను, ఇప్పుడు అక్కర్లేదు నాకు, మీరు తినండి రా అనగలగాలి. అలా నువ్వు అనగలిగితే నువ్వు ఎక్కుతున్నావు మొవ్వవేపు. ఏమిటో ఆ రోజుల్లో 3 అరటిపళ్ళు తిన్నా హాయిగా ఉండేది, ఇప్పుడు 1 అరటిపళ్ళు తినలేను, ఇంటి నిండా పళ్ళు నా కర్మ అని ఓహ ఏడిస్తే బీపీ కూడా వస్తుంది. ఏమిటి ఉపయోగం? కాబట్టి మీరు దీన్ని ఏదో ఎక్కడో పురాణవచనంగా తీసుకుంటే అంత ప్రయోజనం ఉంటుందని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఈశ్వరుడు అన్నాడు, నేను తీసేస్తున్న దాన్ని అంగీకరించగలగడంలో వాడు పైకెక్కుతున్నాడు. ఎంత గంభీరమైన మాట అండి అది, నిజంగా అంగీకరించలేకపోవడంలో వాడు జారిపోతున్నాడు. రెండవ వాడు ఇంకో చిత్రమైన వాడు. మొదటి వాడి గురించి చెప్పాలంటే పైకెక్కుతున్నవారు బోల్డ్ మంది ఉన్నారు, రమణ మహర్షి లాంటి వారు. రెండో వాడు వాడు ఉన్నాడు, వాడు చాలా గొప్పవాడు, అసలు వాడు చాలా చిత్రంగా ఉంటాడు. వాడు ఈశ్వరుడు గురించి ఎంత తపస్సు చేస్తాడో తెలుసా అండి, ఏంటండి దిక్కుమాల శరీరం అన్నట్టు తపస్సు చేస్తాడు. వాడి తపస్సు చూసి ఈశ్వరుడు పొంగిపోయి, వీడికి అసలు దేహభ్రాంతే లేదురా అని, ఇంత దేహభ్రాంతి లేని వాడు నన్ను ఏమడుగుతాడని క్యాజువల్గా వచ్చేసాడు అనుకోండి, వాడు అడిగే కోరికకి ముందు ఈశ్వరుడికి స్పృహ తప్పుతుంది. కానీ వచ్చేసాక తప్పదు, ఆయనకి అదొక కండిషన్ ఉంది ఆయనకి. కాబట్టి ఒక్కొక్క ఆఫీసర్కి ఒక అలవాటు ఉంటుంది, సంతకం పెట్టేశాడు అనుకోండి ఒకసారి ఓ మాట అంటారు, నేను ఒకసారి సంతకం పెట్టేసిన తర్వాత వెంటనే మోడిఫై చేయనండి, మీరు ఒక 1 మంత్ చేయండి మళ్ళీ మిమ్మల్ని మారుస్తానంటారు అని కట్టుబడతారు వాళ్ళు. అది కూడా ఒక మంచి మర్యాదే, నేను అది కూడా మెచ్చుకుంటాను. ఒక్కొక్కళ్ళకి ఆ అలవాటు ఉంటుంది, మీరు 1 నెల చేయండి నేను మారుస్తానంటే మారుస్తాను. నేను ఒకసారి సంతకం పెడితే దానికి కట్టుపడాలి, ఓ గౌరవం ఉంటుంది కొంతమందికి, మంచిది. కొంతమంది ఫ్లెక్సిబుల్గా ఉంటారు, అలా ఎందుకు అని, ఒక 1 నెల ఏదో కారాగార శిక్ష లేకపోతే మారుద్దాం, అది మంచిదే. వాడిని వెంటనే ఉత్తరక్షణం సత్య ఫలితం ఇస్తారు, రెండూ మంచివి. ఆ పట్టు విడుపులో ఒక్కొక్కరు చూడండి, కోరిక కోరేసి వెంటనే ఈశ్వరుణ్ణి మరిచిపోతాడు. మరిచిపోతే దేవుడు ఎరుగో, వాడు ఈశ్వరుణ్ణి ఎంత మరిచిపోతాడో తెలుసండి, ఈశ్వరుణ్ణి ప్రమాదంలో పెడతాడు. ఇలాంటి వాళ్ళు కూడా ప్రపంచంలో ఉంటారు. దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తాను విను అన్నాడు. ఎవరితో చెప్పాడో తెలుసండి, ఉద్ధవుడితో చెప్పాడు కృష్ణ భగవానుడిది. కాబట్టి నువ్వు అలా చెడిపోకు స్మా, ఈ కథ నువ్వు బాగా మనసులో పెట్టుకుంటే నువ్వు అలా పాడైపోకుండా ఉంటావు అన్నాడు. ఇది చాలా తేలికగా తీసుకుంటాం మనం ఈ లీలని, కానీ ఇది చాలా గహనమై మన జీవితాన్ని ఉద్ధరించగలిగినటువంటి లీల. మీరు అవధరించండి, నేను త్వరలో పూర్తి చేస్తాను, ఎందుకంటే నృత్య కార్యక్రమం ఉంది. చక్కటి కృష్ణలీలలు పైగా ఇవ్వాల, మనస్సుని బాగా పట్టుకోవాలని కృష్ణలీలలు ప్రదర్శన చేస్తారు. ఇప్పుడు మధురానగరిలో చలలమ్మ బోధు అంటూ వస్తారు కశ్యపట్లో ఆ పిల్లలు, ఎంత బాగా చేస్తారో చూద్దరు కానీ. కాబట్టి నువ్వు తొందరగా మూసేయనకండి, నేను పూర్తి చేసేస్తాను. వృకాసురుడు అని శకుని అనబడేటటువంటి, భారతంలో శకుని కాడు, శకుని అనబడేటటువంటి రాక్షసుని యొక్క కుమారుడు, ఆయన పేరు వృకాసురుడు. ఆయన ఒకనకొకప్పుడు, ఆ కోరికలు కూడా అంత చిత్రంగా ఉంటాయండి. మీరు చూడండి, మనకి ఒక్కొక్కటి చెప్తాడు, ఏమండి ఈ మధ్య మీరు శివాలయానికి రావట్లేదేమండి అన్నాం అనుకోండి, అబ్బాయి శివాలయం కన్నానండి ఇప్పుడు కొత్తగా ఇంకో దేవుడు వచ్చాడు, ఆయన దగ్గరికి మీరు వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేశారనుకోండి, అలా అయిపోతాయి అంతే. ఈ బలహీనత మనిషికి ఉండబట్టే, ఈ బలహీన మనిషికి ఉన్న ఈ బలహీనతని అడ్డుపెట్టి ఇవాళ సంస్కృతిని నాశనం చేసేయగలిగిన స్థితికి కూడా వెళ్ళిపోగలుగుతున్నారు. కారణం ఏంటి అంటే, ఈశ్వరుడు అంటే అంత చౌకబారు వస్తువు అని చెబితే నమ్మేయగలిగినంత బలహీనత నీకుంది. కాబట్టి ఈశ్వరుడు అన్నవాడు ఏ రూపంలో ఉన్నా ఈశ్వరుడుగానే ఉంటాడని నువ్వు అనగలిగితే వాడు నిన్ను మోసం చేయలేడు. నువ్వు మోసపోగలిగిన స్థితిలో ఉన్నావు కాబట్టి వాడు మోసపుచ్చుతున్నాడు నిన్ను. చూడండి, వాడన్నాడు ఒక రోజున వెళ్ళిపోతున్నాడు నారదుడు అట్టి నుంచి వస్తున్నాడు. ఎంత గొప్పగా అడుగుతారో చూడండి ప్రశ్నలు, వీళ్ళు అక్కడ ఉన్నారనకండి ఇక్కడ ఉంటారు. నారదుణ్ణి పిలిచి అన్నాడు, కడగి కొలువ శీఘ్ర కాలంబులో నన ఇష్టమైన వరములిచ్చునట్టి దైవమెవ్వడి నిన దానవు కొనుగొని మునివరుండు పలికెముదముతోడ. అయ్యా నారదుడి గారు ఇలా రండి ఒకసారి నమస్కారం అన్నాడు. కాళ్ళకి దండం పెట్టాడు. ఏమిట్రా అన్నాడు బృకాసురుణ్ణి చూసి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని ముగ్గురు ఉన్నారని చెప్తారు కదా పరమాత్మ రూపాలు, తపస్సు చేస్తే తొందరగా ఎక్కువ టైం తీసుకుని మళ్ళీ నీ ఏదో అన్నాళ్ళు పోవాలి ఇన్నాళ్ళు పోవాలి అనకుండా కొంచెం తొందరగా ప్రత్యక్షం అయిపోయి మనం వరం అడిగితే అబ్బా బేలా కుదరదండి అలా ఇవ్వలేమండి అనకుండా ఇచ్చేసేవాడు ఎవడండి ముగ్గురులో అని అడిగాడు. ప్రశ్న ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి. మీరు అలా ఈ స్వభావం లేకపోతే ఇవాళ సమాజంలో చాలా సమస్యల గురించి మనం వేదికల మీద ప్రస్తావన చేయవలసిన అవసరము లేదు. కాబట్టి అప్పుడు ఉన్నాడా వృకాసురుడు, ఇప్పుడు ఉన్నాడా? ఎప్పుడు ఉన్నాడు. కాబట్టి ఈ ప్రశ్న అడిగితే నారదుడు అన్నాడు, ఓహో వీడికి బుద్ధి, వీడిని అడ్డు పెట్టి లోకానికంతటికీ ఒక పాఠం చెప్పాలి, ఇది భాగవతం అంటే. ఈ స్థితి ఉన్న వాళ్ళందరి గురించి ఆ రోజు చెప్పాడు వ్యాసభగవానుడు, అందుకని ఆయన మహాత్ముడు అయ్యాడు. నారదుడు అన్నాడు, ఒరే బ్రహ్మగారు సృష్టి చేస్తారా, చాలా తపస్యాలు పుట్టలు గిట్టలు పెట్టాలి అంత కబుక్కుని రాడు. శ్రీమన్నారాయణుడా అసలు సత్వగుణంలోకి వచ్చేయాలి బాగాను, మోక్షం అలాంటి వాటిని అడిగే వాళ్ళ కోసం వస్తాళ్లే, నీకు కష్టం అవన్నీ నువ్వు ఎక్కడ చేస్తావు, కానీ నీ జాతి వాళ్ళందరూ తొందరగా పడిపోయే పడగొట్టగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన భోళా ఇట్టే పలికేస్తాడు రా. నాకు తెలిసి బాణాసురుడు రావణాసురుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా, అంటే మీరు ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలంటే శివుణ్ణి పూజ చేసేవాళ్ళు రాక్షసులని అనకండి, తేలికగా లొంగిపోయే ఈశ్వర స్వరూపం. నారదుడు ఈ మాట ఎందుకు చెప్తున్నాడో తెలుసా అండి, మనందరికీ ఒక పాఠం చెప్పడానికి. తేలికగా ఈశ్వరుడు లొంగుతాడన్నది భావన చివరికి ఎంత భ్రష్టత్వానికి ఎడుతుందో ఆలోచించుకో. ఈశ్వరుడు ఎంత భేదభావం ఏమిటి అసలు, ఈయనైతే చాలా తేలికండి, ఈయనకైతే ఇలా చేస్తే లొంగిపోతాడండి, ఆయనకైతే అలా ఉండదండి, ఆయనకి ఏం చేసినా లొంగడండి, అలా అయితే ఈయన ఈశ్వరుడు కాడు నువ్వు చెప్పే ఆయన, ఈయనకైతే ఇలా ఉంటుందా ఆయనకైతే అలా ఉంటుందా, ఇంతమంది ఈశ్వరుళ్ళు ఉంటే ఖచ్చితంగా యుద్ధం ఎవరికి జరగాలి, ముందు వాళ్ళకి జరగాలి యుద్ధాలు, వాళ్ళు ఎప్పుడు కొట్టుకోలేదు. అంటే ఎంత అజ్ఞానంతో మాట్లాడుతున్నాడో చూడండి, ఈ అజ్ఞానాన్ని విరిచి లోకానికి ప్రయోజనం చెప్పాలనుకున్నాడు. అందుకని శివుడి గురించి తపస్సు చేయరా అన్నాడు. అంటే ఎక్కడ చేయనండి అన్నాడు, కేదారం వెళ్ళన్నాడు. అందుకని వీడు కేదారం వెళ్ళి తపస్సు మొదలెట్టాడు, కేదార తీర్థంలో స్నానం చేశాడు. వీడు ఎన్నాళ్ళు చేశాడనుకుంటున్నారు తపస్సు? 6 రోజులు. 7వ రోజు వచ్చేటప్పటికి వీడికి టెన్షన్ మొదలైపోయింది, 6 రోజులు అయిపోయింది తపస్సు ఇంకా రాలేదు శంకరుడు. అంటే ఎలా ఉంటుందో తెలిసా, అవతల మాట అవతల వాడి మాట ఏదో నమ్మడం చాలా తేలిక, కానీ ఏమిటో ఇటువైపు పలకలేదు, ఇప్పుడు ఇది వదిలేస్తే ఉభయ భ్రష్టత్వం ఉపసన్యాసం, కాబట్టి ఇది వదలడానికి లేదు అది పట్టుకోవడానికి లేదు మళ్ళీ, కాబట్టి ఏమైపోయాడు రెండింటి మధ్యలో నలిగిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది, 6 రోజులు అయిపోయింది ఇంకా రాలేదేమిటి, 6 రోజులు అయిపోయింది ఇంకా రాలేదేమిటి, ఇంటికి వెడితేనేమో మరి ఏదైనా శంకరుడిని సాధించుకొస్తానో ఏమీ రాలేదా అంటారేమోనని వాడికి అక్కస్ వచ్చింది. ఈ అక్కస్ ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే రాక్షస ప్రవృత్తి బయలుదేరి తన శరీరాన్ని తానే ముక్కల కింద కొట్టేసుకున్నాడు, కొట్టేసుకుని అగ్నిహోత్రంలో వేయించేశాడు. చూస్తున్నాడు శంకరుడు ఇవన్నీ ఏమిట్రా, వీడి మాంసం వీడు కోసుకుని అగ్నిహోత్రంలో వేస్తున్నాడు ఏమిట్రా అని చూస్తున్నాడు. వీడు స్నానానికి వెళ్ళి తలకాయ తడిపేసి వచ్చేసి ఆ తడిజుట్టు ఎత్తి పట్టుకుని ఇంకా నువ్వు రావట్లేదు అనవసరం నా తలకాయ కొట్టేసి అగ్నిహోత్రంలో పారేస్తానని కత్తి తీసి కొట్టేస్తున్నాడు. శంకరుడు చూసి అయ్యి బాబాయ్ రేపు పొద్దున అపనింద నాకు వస్తుంది వీడికి ఏమి ఇవ్వకపోతే, అంటే ఈశ్వరుణ్ణి కూడా ఎంత ఒత్తిడి చేసేస్తారో చూడండి కొంతమంది, ఇలాంటి వాళ్ళని అడ్డుపెట్టి లోకానికి ఓ పాఠం చెప్పాలి మనం అని పరిగెత్తుకొచ్చి చేయి పట్టుకున్నాడు. రేవురేవురేవురే తలకాయ దింపేసుకుంటాను ఏంటరా నేను రాలేదని, ఇంతకీ ఎందుకు శరీరంని కూడా నువ్వు లెక్క పెట్టట్లేదు, నేనే కావాలంటున్నావు, నాకు శంకరుడు కావాలి, శంకరుడు కావాలని ఇంత తపస్స తల తగ్గోసేసుకుంటున్నావా, ఒరే నీకు అసలు శరీరం మీద భ్రాంతి లేదురా కాబట్టి నువ్వు ఎంత గొప్ప కోరిక కోరుతావు, నీకేం కావాలన్నాడు. శంకర నేను ఎవరి తల మీద పెడితే వాడి తల పేలిపోవాలన్నాడు. ఇప్పుడు శివుడు తెల్లబోయాడు, ఏమిటంటే వీడి తలకాయ కొట్టేసుకునేవాడు ఎవడి తల మీద చెయ్యడితే వాడి తల పేలిపోవాలంటాడు ఏమిటని, ఏంటి వీడి ధోరణ ఏమిటి, వీడికి ఇస్తే ఏమవుతుంది ఇవ్వకపోతే ఏమవుతుందో ఆలోచించాడు ఆయన. ఆయన సర్వజ్ఞుడు, ఆయనకి తెలియదండి, ఆయనకి తెలుసు. ఆయన ఏం చేశాడంటే సరే తథాస్తు నీకు ఇచ్చానండి. ఇప్పుడు వాడి తొందర ఏమిటంటే ఎవడో ఒకరి మీద పెట్టాలా చెయ్యి, వాడి తల పేలిపోతే వీడికి దిస్ హ్యాస్ బీన్ టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్ కరెక్ట్ అని మనకి ట్యూబ్లైట్లు మీద ఏదైనా ఓ బల్బు కొనుక్కున్నాం అనుకోండి, మనం వెంటనే అలా ఏం ప్యాకెట్లో తెచ్చేసుకున్నాం, ఇంకోసారి టెస్ట్ చేయండి అంటాం, వాడు ఏం చేస్తాడంటే అట్ట పెట్టి తప్పించి హోల్డర్లో పెట్టి స్విచ్ చేస్తాడు. ఏమండే అంటాడు, అది తీసుకెళ్ళండి అంటాడు. ఓసారి వెలగాలి. ఇక్కడే ఉన్నాడు కదండి వృకాసురుడు, టెస్టింగ్, అన్ని అనుమానమే, అన్ని విషయాల్లో అనుమానమే. ఓ మీరు ఓ కథ చెప్పారనుకోండి, వాడు ఇంత చెప్పిన దాంట్లో ఇంత మంచి దొరకదు, ఇన్ని అనుమానాలు, 2 గంటలు మాట్లాడాడు కదా, పోనివాడు ఆ సాధ్యం కోలా పోనివాడికి అంటే పెట్టిందేమో అని వాడు ఊరుకుంటాడని మీరు అనుకుంటున్నారా? మీరు దిగడమే తర్వాయి. వాడికి ఎన్ని అనుమానాలు కడుపు నిండా వచ్చేసి ఏమండే ఏమండే అని వచ్చేస్తాడు గబగబా. ఏంటంటే నువ్వు సిద్ధాంతంలో వాడికి చెప్పేయాలి ఇప్పుడు ఇవన్నీ. వాడు చదవాడు ఇంటికి వెళ్ళి భాగవతం, పోనివాడికి అనుమానం వస్తే వాడు భాగవతం చదువుకుంటున్నాడని మీరు అనుకున్నారా? వాడికి మీరు అప్పు ఉన్నట్టు మీరు చెప్పాలి వాడికి. అందుకని వెంటనే వచ్చేస్తాడు. వచ్చేస్తే మీరు వాడికి చెప్తుండాలి. ఒక్కొక్కడే అర్థం ఉండదు అసలు ఆ జీవితాలకి. వాళ్ళు ఎలా బాగుపడతారో, ఎప్పటికి బాగుపడతారో, ఎప్పటికి సంస్కరించుకుంటారో కూడా అర్థం కాదు కొన్ని కొన్ని సభల్లో. కనుక ఏమైంది అంటే, నీ తలకాయ మీద ఒకసారి చెయ్యెడతాను అలా నించో అన్నాడు. అంటే ఇప్పుడు శంకరుడు అన్నాడు, ఇది వీడి తల, ఇప్పుడు తలకాయ మీద చేయి పెడితే ఆయనకు శక్తి ఉంది, ఈయనిచ్చిన వరానికి ఈయన తలకాయ మీదే చెయ్యెడితే వాడు చేయి పేలిపోయేట్టు ఈయన చేయగలడండి. కానీ ఒకసారి రమణ మహర్షి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. వచ్చి నేను మీ తల మీద చెయ్యెడతాను, మీ తల మీద చెయ్యెడతాను, నా శక్తి మీలో పెడతానన్నాడు. వద్దన్నది వద్దు, అలా కాదు నేను పెడతానన్నాడు. నేను చెప్తున్నాను నువ్వు అలా పెట్టలేవు, నీ తపశ్శక్తి ఎక్కువ నువ్వు అనుకుంటున్నావు కదా, మంచిదే చక్కగా ఉంచుకో, పెట్టకు నా తల మీద చెయ్యను. అబ్బే నేను పెట్టేస్తాను, నేను పెట్టేస్తాను అన్నాడు. నేను వద్దని చెప్తున్నాను అన్నాడు. కుదరదు పెట్టేస్తానన్నాడు. నీ కర్మ పెట్టే అయితే అన్నాడు. పెట్టాను చెయ్య. ట్రాన్స్ఫార్మర్ తగిలివాడు పడినట్టు మైలుకి మైల్ దూరం వెళ్ళి పడిపోయాడు. ఈయన శక్తి అంటే ఆయన గోచీ పెట్టి కూర్చున్నారు కాబట్టి ఆయన ఎందుకు పనికిరానివాడు. ఇంతమంది ముందు ఆయన తల మీద చెయ్యి పెట్టి నేను ఆయనలో శక్తులు ప్రవేశపెట్టానంటే ఈయన కాళ్ళకి దండం పెట్టే వాళ్ళందరూ ఈయన కాళ్ళకి దండం పెడతారు. ఒక్కొక్కరు వెర్రి ఎలా ఉంటుంది, మైల్ దూరం వెళ్ళి పడిపోయి ఫ్రాక్చర్లకి కట్లేయించుకోవడానికి హాస్పిటల్కి పోయాడు. ప్రపంచం ఎంత చిత్రంగా ఉంటుందనుకుంటున్నారు మీరు? లోకం తీరలా ఉంటుందండి. ఇన్నిటినీ గెలవలసిందే శంకరుడంతటి వాడు కూడా కాబట్టి. రే నాకే తప్పలేదురా, అందరికీ ఉంటాయి ఈ కష్టాలని శంకరుడు చూపించాడు. కాబట్టి ఇప్పుడు ఏమిటి, వాడి చెయ్యి పేలిపోతే లోకం ఏమంటుంది, ఎవడి తల మీద చెయ్యి పెడితే ఏమండి పాపం వాడు తప్పేంటండి, చెయ్యి పెడతానన్నాడు, అప్పుడు ఎవరు లేరు కాబట్టి శివుడి తల మీద పెడతానన్నాడు. ఏ ఆయనకేం శక్తి లేదేంటండి, తప్పని పేలి మళ్ళీ ఇలా కలుపుకోగలడు ఆయన, దానికే చెప్పేయాలి ఏంటండి వృకాసురుణ్ణి అంటారు. పెట్టనిస్తే తల శంకరుడంతటి వాడికి ఇంత అమంగళం జరగడం ఏమిటి, అది చాలా ప్రమాదం, చాలా దోషం కదా. కాబట్టి తనవరానికి తానే పాడవడం ఏమిటి, ఇది లో రేపు పొద్దున లోకానికి నానుడై కూర్చుంటే. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు, తల ఇవ్వలేక ఇప్పుడు ఆయన వెనక్కి తిరిగి పరిగెత్తడం మొదలెట్టాడు. ఇందులో ఒక రహస్యం ఉందండి. భాగవతంలో కొంతవరకు ప్రస్తావన చేశారు, అసలు పరమేశ్వరుడు అలా వెళ్ళడం వెనకాతల ఒక రహస్యం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వరోత్పత్తి జరగడానికి కావలసిన బీజము అప్పుడు పడింది అక్కడ. కానీ అది ఇప్పుడు నేను ప్రస్తావన చేయడం కష్టం, చాలా పెద్ద ఆఖ్యానము, దాన్ని నేను స్పృశించను. పరిగెత్తి ఆయన ఎక్కడికి వెళ్ళాడు, వైకుంఠానికి వెళ్ళాడు. వీడెక్కడికి వెళ్ళాడు, వెంటే పడుతున్నాడు. ఆగు తల మీద చెయ్యడత, ఆగు వాడి ఎందుకు ఇంకోటి తల మీద, ఓ మేక ఒక్కొక్క కనపడదు ఏమిటి లోపల. వాడికి అనుమానం ఏమిటంటే ఇచ్చిన వాడు పారిపోతున్నాడంటే ఇచ్చింది తప్పేమో అని వాడికి అనుమానం. అందుకని ఆయన తల మీదే పెడతాడు. వాడు పేలలేదు అనుకోండి, మరి ఇచ్చావు కదా పేలనే అని అడుగుతాడు. అందుకని అక్కడికే పరిగెడుతున్నాడు వాడు. చిచ్చుబుడ్డి కొనుక్కున్నవాడు ఇంటికి వెళ్ళి చిచ్చుబుడ్డి వెలిగించుకుంటే పర్వాలేదు, దీపావళి సామాను కొట్లోనే పెడతాను అనుకో, వాడి కొట్టుకు వెళ్ళిపోతుంది. అలా ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఆయన వెంటే పరిగెత్తాడు. పరిగెడితే ఆయన ఏం చేశాడంటే, ఆయనకి కేశవుడికి భేదం ఉండదు. శంకరుడు శంకరుడుగా ఇప్పుడు అజ్ఞానాన్ని అణిచేశాడు అనుకోండి, బాగుండదు, మర్యాదగా ఉండదు. శంకరుడు నారాయణుడిగా అణిచేయాలి. కాబట్టి వైకుంఠం దాకా వెళ్ళగానే అందులోంచి శ్రీమన్నారాయణుడు బ్రహ్మచారిగా బయటకు వచ్చాడు. ఒక ఒటు రూపంలో బంగారం వలతాడు, ఓ పచ్చటి గోచి, ఓ 3 పోగులు యజ్ఞోపవీతం వేసుకుని చక్కగా ఓ కమండలం చేత్తో పట్టుకుని ఆయనేమో బ్రహ్మచారిలా బయటకు వస్తున్నాడు. వస్తుంటే అయ్యయ్యో అదేమిటయ్యా అలా పరిగెడుతున్నావు, ఒళ్ళంతా చెమట పట్టేసింది. వృకాసురా, శరీరం అన్నది దేనికి వాడుకోవాలో తెలుసా, సుఖపెట్టుకోవడానికి వాడుకోవాలి, అంతేకాని అలా కష్టపడతాయంటే ఎందుకు అలా పరిగెడుతున్నావు, ఆగు అని అంటే వాడు రొప్పుతూ రొప్పుతూ అన్నాడు. శంకరుడు వరం ఇచ్చాడు, తల మీద చెయ్యెడతానంటే పారిపోతున్నాడు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఎంత పిచ్చివాడివిరా నువ్వు, శంకరుడు దక్ష ప్రజాపతి యజ్ఞం నుంచి మనిషిలో మార్పు వచ్చేసింది, అవతల వాడిని బాగా నమ్మించాలనుకోండి, నేను ఎప్పటి నుంచి మారిపోయాడో వాడు సంఘటన మొదలెడతాడు, నిజంలో ఉందనుకుంటాడు అవతలైన. అందుకని దక్ష ప్రజాపతి యజ్ఞం నుంచి మారిపోయి పిశాచాలని భూతగణాలని వెంట పట్టుకు తిరగడం, అబద్ధాలు ఆడడం మొదలెట్టాడైనా ఆయన మాట సత్యం కాదు. పైగా మహేశ్వరుడి దగ్గర ఒక గుణం ఉంది, ఆయన పవిత్రుడిగా ఉంటాడు కదా, నువ్వు స్నానం చేయకుండా ముట్టుకుంటే ఆయన తల ఇవ్వడు, ఆయన లొంగిపోయే మనిషే, కానీ నువ్వు స్నానం చేసి ముట్టుకుంటే లొంగిపోతాడు. స్నానం చేయడానికి ఇప్పుడు నీళ్ళు ఎక్కడ ఉన్నాయండి అంటావేమో, అంత గొడవ అక్కర్లేదు, అదిగో అక్కడెక్కడ కాసి నీళ్ళు కనబడుతున్నాయి కదా. అందుకని కాళ్ళు కడిగేసుకుని చేతులు కడిగేసుకుని నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించి ఉమ్మేసి ఆచమనం చేసి, మూడు మాటలు ఆచమనం చేసేసి మహేశ్వరుడు తల మీద చెయ్యట్టే అని. ఆచమనం అంటే ఇవ్వాలంటే మనం ఆచమనం చేసేటటువంటి ఆచమనం మూడు మాటలు అని తాగేస్తాం, అది కాదు. అప్పుడప్పుడు సుబ్రహ్మణ్య శర్మ గారి వేదిక మీద సంధ్యావందనం చేస్తూ చేశారే, అది ఆచమనం అంటే. ఆచమనం చేసేటప్పుడు చేసుకుని పెదవులు తుడుచుకుని కళ్ళు తుడుచుకుని అదేంటి శిరస్సున పవిత్ర పవిత్రోవాన్ చల్లుకుని అవన్నీ చేసుకుంటారు. అది చేసుకోవడంలో వాడేం చేశారంటే ఆచమనం చేస్తూ తలభాగము అంటే శిరస్సు ఇక్కడి నుంచి వచ్చేస్తుంది, వాడు ఇలా ఇలా అంటే టక్కని దగ్గర పెట్టాడు, టప్ అని పెళ్ళిపోయింది, గొడవ వదిలిపోయింది అనుకున్నాడు శ్రీమన్నారాయణ. కాబట్టి ఇది చెప్పి ఆయన అన్నాడు, చూసావా కొంతమంది ఎలా ఉంటారో, వాడికి కోరిక తీరిస్తే వెంటనే వాడు మర్చిపోయింది ఎవరిని, అవతల వాడు ఈశ్వరుడని మర్చిపోయాడు. టెస్టింగ్ ల్యాబొరేటరీ కింద కనపడ్డాడు ఆయన, కనపడి ఆయన వెంట పరిగెత్తాడు. ఏమైపోయాడు, నాశనం అయిపోయాడు. మనుష్యులు అంతేరా, ఈశ్వరుడు కావాలి కావాలంటారు, కోరికలు కోరుతారు, కోరిక తీరిందనుకో, ఈశ్వరాన కోరిక తీరిందని ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పరు. వెంటనే మర్చిపోయేది ఎవరంటే భగవంతుడే, నా అంత వాణ్ణి నేను, నేను చేశాను ఇలా చూపిస్తాడు, నేనేనండి ఇవన్నీ చేశానంటాడు అని అహంకారంతో ఇలా చూపించి ఈశ్వరుణ్ణి మర్చిపోతారు. కానీ వాళ్ళు ఒకటి మర్చిపోతున్నారు, ఇలా అనుకోవడంలో వృకాసుర హస్తము ఎక్కడో లేదు, ఈశ్వరుడు కాదు నేనని ఇలా అన్నప్పుడల్లా వాడు పేలిపోతున్నాడు. కాబట్టి ఇలా అనకు వాడు అని ఇలా అనడం నేర్చుకుంటే నువ్వు ప్రహ్లాదుడు అయిపోతావు. ఇక్కడే వృకాసురుడిగా ఉంటావా ప్రహ్లాదుడిగా ఉంటావా అన్నది తేడా వచ్చేస్తుంది సుమా అని ఉద్ధవుడికి కృష్ణ భగవానుడు ఈ కథని భాగవతంలో చెప్పాడు. చెప్పి మనందరినీ ఉద్ధరించడానికి ఇంత వెర్రులు పెట్టుకోకండి, ఏదైనా ఒక ఈశ్వర స్వరూపమే అని నమ్మడం నేర్చుకుంటే మీరు వృద్ధిలోకి వస్తారని ఒక అద్భుతమైన ఆఖ్యానాన్ని ఈశ్వరుడు ఆవిష్కరించి ఉన్నాడు. నిత్య నిర్మల గోవింద పురాణ పురుష గోవింద శిష్ట పరిపాలక గోవింద వరాహమూర్తివి గోవింద దశరథనందన గోవింద దినకర తేజ గోవింద పద్మావతి ప్రియ గోవింద లక్ష్మీవల్లభ గోవింద గరుడవాహన గోవింద వానర సేవిత గోవింద శివకేశవమూర్తి గోవింద శ్రీరామకృష్ణ గోవింద ఏకస్వరూప గోవింద తిరుమలవాస గోవింద శేషసాయివి గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఒక గొప్ప స్తోత్రం. దేవతలందరూ ఇంద్రుడితో వెళ్ళి వైకుంఠంలో లక్ష్మీదేవి ముందు నిలబడితే ఆ తల్లి దర్శనమిచ్చింది, తాను ఏ రూపంతో ఉంటుందో. ఆ స్తోత్రాన్ని చదివితే ఐశ్వర్యం కలుగుతుంది. ధనభ్రష్టో ధనే ధనం లభేత్, ఐశ్వర్యం పోగొట్టుకున్న వాళ్ళకి ఐశ్వర్యం కలుగుతుంది, కీర్తి పోయిన వాడికి కీర్తి కలుగుతుంది. అంటే దురలవాట్లు పోయి మంచి అలవాట్లు వస్తాయి. ఇన్ని గుణములతో పాటు మగపిల్లలు పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు కావలసిన వాళ్ళు ఉన్నవాళ్ళు రోజు అమ్మవారికి నమస్కరించి ఆ స్తోత్రాన్ని చదువుకుంటే ఎటువంటి భార్య వస్తుందో తెలుసా అండి. అటు ఎంత చక్కటి భార్య గురించి చెప్పారంటే, కులజాం కోమలాం వరాం అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరంజీవినం పరమైశ్వర్యయుక్తం చ విద్యావంతం యశస్వినం. చక్కటి కొడుకు, మహాభక్తుడు, జీవితాల్ని ఉద్ధరించగలిగినటువంటి వాడు, పరమ కోమలమైనటువంటి భార్య, అతిసుప్రియవాదిని మనస్సు నచ్చేటట్టుగా మాట్లాడి తన జీవితాన్ని మూడు తరాలు చూడగలిగినట్టుగా, అమంగళములు తొలగించగలిగినటువంటి మంచి పాతివ్రత్యముతో కూడినటువంటి సౌశీల్యవతి సౌందర్యవతి భర్త మనస్సుని గెలుచుకోగలిగిన మహాపతివ్రత అయిన భార్య లభిస్తుంది. బాహ్యమునందు అన్ని కోర్కెలు తీరుతాయి, ఈశ్వర భక్తి కలుగుతుందని అంత పరమ పవిత్రమైన స్తోత్రం. ఆ స్తోత్రం సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.